ఒక క్యాసెట్ మీరు టేప్ చేసి ఎవరికైనా పంపించవచ్చు కదా, అది చేయటం జాత కావటంలే. రోజుకు 5 ఉత్తరాలు రాయమంటే నాకు తెలియదు ఎంతమంది అశ్వమేధయజ్ఞం గురించి 5 రోజుకు 5 గురించి చెప్తున్నారు లేదో. ఏమవుతుంది అంటే నిష్ప్రాణమైనటువంటి నిర్వీర్యమైనటువంటి తేజోవీహమైనటువంటి అతి దద్దమ్మ లాంటి బతుకులు బతుకుతూ మేము గురువు దగ్గర జీవిస్తున్నాం అనేటువంటి భ్రమ దయచేసి మనుష్యులకి కలగజేయకండి. కనీసం ఆ పని చేసినా మీరు చాలా వృద్ధిలోకి వస్తారు. అక్కడ ఏం లాభం లేదు, మేమేమి పొందలేకపోయామని మీరు చాటి చెప్పినా మిగతా వాళ్ళు ఆ తప్పుదారిలోకి వెళ్ళరు. అందుకని ఏం చెప్తున్నారు ఆయన, జిస్ కర్మకాండకి పీచే ఆధ్యాత్మిక ఉన్నతి కా పాఠ నహీ హే ఉసే నిష్ప్రాణి కహా జాయేగా. చచ్చిన వాడి కళ్ళు చారడేసి, ఎందుకు ఆ కళ్ళు? వైదిక శ్రోతి యజ్ఞం కా ఆత్మిక ఉన్నతి కెలియే యహ ఉత్తమ క్రమత. యజ్ఞముల పరంపర ఆధ్యాత్మిక ఉన్నతికి అద్భుతమైనటువంటి గ్రెడేషన్స్ పెట్టారు. అమావాస్య, పౌర్ణమి యజ్ఞాలు, పశుబంధ యజ్ఞాలు, అగ్నిష్టోమ యజ్ఞాలు, దాని తర్వాత వాజపేయి యజ్ఞాలు, వాజపేయి యజ్ఞాల శతక్రతువుతో రాజసూయ యజ్ఞాలు, అప్పుడు అశ్వమేధము. కాలాంతరమే రూఢవాడ్ మే పర్కర్ ఏ యజ్ఞ ప్రాణ విద్యాసే శూన్య హోగే ఔరిన్ యజ్ఞం కా ద్వారా ఉన్నతి కా క్రమ గాయభోగ్యా. కాలాంతరములో ఈ ప్రాణ విద్య యజ్ఞముల నుంచి మాయమైపోయింది. యజ్ఞముల నుంచి మాయమైపోవటం వల్ల ఏమైపోయింది, ఈ యజ్ఞముల ద్వారా వచ్చేటటువంటి ఉన్నతి క్రమము మాయమైపోయింది. యజ్ఞము ఉంది, యజ్ఞముల ద్వారా వచ్చేటటువంటి ఉన్నతి క్రమం. నేను చాలాసార్లు చెప్తాను, జ్ఞాన విహీనమైనటువంటి కర్మకాండ వేస్ట్. ఉదాహరణ కూడా ఏమిస్తాను నేను, ఎప్పుడు ఒకే ఉదాహరణ ఇచ్చి ఆ ఉదాహరణని మీరు కూడా గుర్తుంచుకోండి అని ఎందుకు చెప్తాను అంటే, అనేక సార్లు ఆ ఉదాహరణ రిపీట్ చేస్తే కనీసం ముళ్ళులా గుచ్చుకుంటున్న ఉదాహరణని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లే. ఏం చెప్తాను నేను, డాక్టర్ యొక్క కొడుకు తండ్రిని చూసి తండ్రిలాగే మెళ్ళో స్టెథోస్కోప్ వేసుకుని పేషెంట్కి చూస్తూ ఉంటాడు. కర్మకాండ ఏంటి మిస్సింగ్? అక్కడ జ్ఞానం మిస్సింగ్, జ్ఞానం యొక్క స్వాధ్యాయం మిస్సింగ్. ఎంబీబీఎస్లో ఎప్పుడో చదువుకున్నది వాడు 20 ఏళ్ల కిందట చదువుకున్నది ఇప్పుడు ఉపయోగపడుతుందా? డాక్టర్కి ఉపయోగపడదు, వాడు చంపేస్తాడు పేషెంట్స్ని. ఇచ్చేది ఏం చేయాలి ఆ జ్ఞానాన్ని మళ్ళా మళ్ళా? వాడు స్వాధ్యాయం ద్వారా డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అది చేయకపోతే ఈ కర్మకాండ ఏమైంది, ఎందుకు ఉపయోగపడదు? కానీ ఏంటవుతుంది అంటే అదొక తృప్తి. ఓహో, డాక్టరీ విద్య అనేది ఉండి వాడికి మెళ్ళో స్టెథోస్కోప్ ఉంటుంది కాబోలు, ఆ స్టెథోస్కోప్తో వాడు ఏదో చేస్తాడుట అనైనా ఆలోచన మీకు రావటం మొదలెడితే ఆ యజ్ఞాల యొక్క స్వరూపము మారిపోతుంది. ఇతనాహి నహి అనాచార్యుణ్ణి సిర్ఫ్ శబ్ద పడకర్ స్వయంకో జ్ఞాని సమజనే వాళ్ళని యజ్ఞమే అశ్లీల కార్యం పశువద్ మాంసాహారాది హేయ కర్మం కోబి సమావిష్ట కరదియా. మన గురించే చెప్తున్నారు ఇది. ఏం చెప్తున్నారు, ఇంతే కాకుండా అనాచారులు. అనాచారులు అంటే ఏంటి, ఏం చెయ్యాలో తెలియనటువంటి వాడు. అనాచారులు అంటే ఇప్పుడు ప్రాక్టికల్స్కి వెళ్లే ముందు థియరీ ఖండతా పట్టిస్తాం, థియరీ ఖండతా పట్టిన తర్వాత ఎయిమ్ ఏంటో చెప్తాం, లక్ష్యం ఏంటో ఆ రోజు మీరు ఏం చేయాలో మొత్తం సిలబస్ ఆ రోజు చేయడు వాడు. ప్రాక్టికల్స్ చెప్పిన తర్వాత దాని మీద మాత్రమే వాడిని కాన్సన్ట్రేట్ చేయమంటాం. అది చేయకుండా వాడు ఇంకే పని చేసినా అది అనాచారమే అవుతుంది. అంచేత ఈ అనాచారులు అందరూ కలిసి ఏం చేశారు, సిర్ఫ్ శబ్ద పడకర్ మాటలు మాత్రమే వినేసి ఉచ్చారణ కరెక్ట్గా ఉందా లేదా, ఎంత అందంగా చేశాడు వాడి గొంతుకు, ఎంత బాగుంది మాస్టరు ఆ గొంతుక, మొత్తం హాల్ అంతా వినిపించేస్తుంది అసలు మైక్ ఎక్కలేదు మాస్టరు వాడి గొంతుక. స్వయంకో జ్ఞాని సమజనే వాళ్ళు ఏమనుకుంటున్నాడు వాడు, వాడికి చాలా తెలుసు అనుకుంటున్నాడు. ఇంత చేస్తే వాడికి ఏమీ తెలియదు. నేను చాలాసార్లు చెప్పాను కదా, శోభనే శుభముహూర్తే శుభతిథో శుభవాసరే. అది చదువుతున్నప్పుడు కూడా ఆ దద్దమ్మకి అర్థం కావటం లేదు. శుభవాసరే అంటే అర్థం ఏంటి అంటే ఆ శుభం తీసేసి అక్కడ ఆ వాసరం పేరు చదవాలని. ఏదైనా పుస్తకం పెడుతున్నప్పుడు డాట్ 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 పెడతాడు, డాట్ 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 అనుకుండా వాళ్ళు ఏం పెట్టారు, శుభతిథో అంటే శుభతిథో అని చదువుతాడు వీడు. అద్భుతమైనటువంటి జ్ఞానం. కర్మకాండ అలా ఉంది. అది వాడేమనుకుంటున్నాడు, యజ్ఞమే యజ్ఞములో అశ్లీల కార్యములకు పశువధానికి మాంసాహారం లాంటి హేయ కర్మలను కూడా కలిపేశారు వాళ్ళు అనాచార్యులు. కలిపేసి ఇంకా అశ్వమేధ యజ్ఞం చేస్తే గుర్రాన్ని ఎక్కడ చంపుతారు అనేటటువంటి వాళ్ళు పండితులు అయ్యారు. నన్ను చాలామంది అడిగారు, నాకు తెలియదయ్యా మా గురువుగారిని అడుగన్న. ఎక్కడున్నారు ఆయన? స్వర్గంలో ఉన్నారు. అప్పుడు గురువుగారు లేరు కదా 92లో. మరి అలా అన్నాడు, నువ్వు పో స్వర్గానికి. అదే నేను ఇచ్చిన జవాబు, అదే అమలాపురంలో చాలామందికి అదే ఇచ్చాను నేను. మాకు తెలియదు, నేను మీకు జవాబు ఇవ్వను. ఎందుకంటే మీకు ఏమైంది? అసలు ఆ ప్రశ్న అడిగిన వాడికి యజ్ఞ విధానమే తెలియదని కదా అర్థమైంది. ఇంకా వాడితో వాదన ఎందుకు మనకి? కానీ మనకి ఎంత అర్థమైంది, మనం కనీసము చెప్పింది చెప్పినట్టు ఆచరణలో పెట్టేసి ఇదిగో ఈ అశ్వమేధ యజ్ఞం మేము చేయబోతున్నాం, దీనికి మీరు ఈ పనులు చెయ్యండి, ఇది పుస్తకం చదువుకోండి, చదువుకుని మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటూ చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఫలానా తారీఖున అశ్వమేధ యజ్ఞం చెయ్యండి అంటే వర్షం కురిసిందను, లేకపోతే కాలు నొప్పిగా ఉందను, చేయి నొప్పిగా ఉందను, లేకపోతే మేము చాలా బిజీగా ఉన్నామను, ఇంకా అశ్వమేధ యజ్ఞానికి మనం ఇచ్చినటువంటి విలువ ఎంత? వింటురు ముక్కంతా. మా పనులన్నీ అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత మేము అశ్వమేధ యజ్ఞం గురించి ఆలోచిస్తాం. నువ్వు ఆలోచించకపోయినంత మాత్రాన సృష్టి ఆగుతుందా? అశ్వమేధ యజ్ఞాలు ఆగుతాయా? బాహరీ తౌర్ పర్ ప్రచలిత్ హుయే ఏ యజ్ఞ వాస్తవమే ఆంతరిక్ స్థితియోంకే హి పరిచాయక్ హోతే థే. నిజముగా బయట చూపిస్తున్నటువంటి కర్మకాండలు అవి కూడా ఆ యజ్ఞము చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితిని తెలుపుతాయి. ఇన్మే ప్రయోగ్ కియే జానే వాలే శబ్దం ఔర్ కర్మోం మే అనేక గూఢ రహస్య ఛిపే హోతే థే. ఇందులో ప్రయోగం చేయబడేటటువంటి శబ్దములు కర్మకాండలు అనేక గూఢ రహస్యాలను దాచి ఉంచుకుంటాయి. వాటిలో సామాన్యతయా ఇన్ యజ్ఞం మే కుచ్ ఆధార్భూత్ కర్మ హోతే థే. సాధారణంగా ఈ యజ్ఞ కర్మకాండ అన్నింటిలో కూడా కొన్ని బేసిక్ కర్మకాండలు ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో కెమిస్ట్రీ చెప్పినా, ఫిజిక్స్ చెప్పినా, సోషియాలజీ చెప్పినా, లా చెప్పినా, ఆ 26 అక్షరాలే ఉపయోగించుకుంటాం మనం. ఆ 26 అక్షరాలను ఆ గ్రామర్ ప్రకారం ఉపయోగించుకుంటాం, సెంటెన్స్ ఫార్మేషన్ అవి. అంచేత ఆ గ్రామరు, ఆ ఆల్ఫాబెట్స్ మనకి తెలిసిన తర్వాత దాన్ని మీరు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అలాగా ప్రతి యజ్ఞంలో కూడా కొన్ని ఆధారభూతమైనటువంటి కర్మకాండలు ఉంటాయి. అది అన్ని యజ్ఞాలకి ఒకటే. ఫిజిక్స్ చేసినా అదే ఇంగ్లీష్, కెమిస్ట్రీ చదివినా అదే ఇంగ్లీష్, సోషియాలజీ చదివినా అదే ఇంగ్లీష్, నావెల్ చదివినా అదే ఇంగ్లీషు, అదే గ్రామరు. ఆ విధంగా ప్రతి యజ్ఞానికి కూడా కొన్ని ఆధారభూతమైనటువంటి కర్మకాండలు ఉంటాయి. సామాన్యతయా ఇన్ యజ్ఞం మే కుచ్ ఆధారభూత్ కర్మ హోతే థే. ఉన్మేసే కుచ్ దక్షిణాగ్ని మే, కుచ్ గార్హపత్యాగ్ని మే, కుచ్ ఆవహనీ అగ్ని మే, కుచ్ ఉత్తరాగ్ని మే సంపన్న హోతే థే. అంచేత ఈ బేసిస్ చెప్తున్నారు నాలుగు. ఏంటది? దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవహనీ అగ్ని, ఉత్తరాగ్ని. ఈ 4 అగ్నిలు మన శరీరంలో ఉంటాయి. అగ్ని విద్య అన్నా, ప్రాణవిద్య అన్నా, పింగళా నాడి అన్నా, సూర్యుడు అన్నా ఒకటే అని మనం చెప్పుకున్నాము. శ్వాసకి దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని మీరు పట్టుకోండి. ఏ శ్వాస ఉత్తరాగ్ని, ఏ శ్వాస దక్షిణాగ్ని, ఏ శ్వాస ఆవహనీయాగ్ని, ఏ శ్వాస గార్హపత్యాగ్ని. గార్హపత్యాగ్ని కాదు, ఏంటని 4 దక్షిణాగ్ని, దక్షిణాగ్ని చెప్పలేదు ఫస్ట్, లేదు అది ఉత్తర. 4 పేర్లు చెప్పాడు ఆయన. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహనీయాగ్ని, ఉత్తరాగ్ని. ఇది శ్వాసకి ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలియకుండా ఏ అగ్నో ఏదో వాళ్ళు ప్రజ్వలనం చేసేస్తూ ఉంటే, ఆ అగ్నికి వాళ్ళు ఆ పేరు పెట్టేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కలియుగం అంటారు, అదంటారు, అదంటారు. అంచేత మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అగ్ని విద్య అంటే శ్వాస విద్యే, శ్వాస విద్య అంటే అగ్ని విద్యే. కానీ శ్వాసకి ప్రాణానికి సంబంధం ఉంది, కానీ రెండు ఒకటి కాదు. శ్వాస మన శరీరంలో ప్రాణము ఉన్నదానికి నిదర్శనం మాత్రమే. శ్వాసను ఉపయోగించుకుంటే ప్రాణము ఏమీ కదలదు. కానీ శ్వాస ఏం చెప్తుంది అంటే మన శరీరంలో ప్రాణము ఉన్నది అని మాత్రమే చెప్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఉపయోగించుకోవటానికి అగ్ని మాత్రమే ఉపయోగపడుతుంది. అగ్ని అంటే ఆలోచనలు అని చెప్పాను, అది ఆగ్నేయ దిశ నుంచి వస్తుందని చెప్పుకున్నాం మనం నిన్న. జత ఈ భావ పరంపర అంతా కూడా ఒకసారి వినేస్తే మళ్ళీ మీకు ఏమీ గుర్తురాదు. విన్నది ఆ రోజే కనీసం 5-6 సార్లు వినాలి. మాకు టైం ఎక్కడుంది మాస్టరు? నిజమే కదా, టైం ఎక్కడుంటుంది? అద్భుతమైనటువంటి పనులలో బిజీగా ఉన్నాం కదా. అంచేత ముందు ఆ చెప్పినటువంటి క్యాసెట్ మీరు 10-15 సార్లైనా వినాలి. వింటే కానీ బుర్రకెక్కదు ఇదంతా కూడా. విన్నప్పుడు ప్రతిసారి మీకు ఏదో ఒక కొత్త విషయం గుర్తొస్తుంది, అవగాహన వస్తుంది. వినగా 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 శ్రవణము, అది బేసిస్ వేద విజ్ఞానానికి. వినికిడి పుస్తకాలు ఎప్పుడైతే వచ్చాయో వినికిడి పోయింది. టేప్ రికార్డర్ వచ్చాక అసలు వినికిడి అయిపోయింది, అంతా టేప్ చేసి పక్కన పెట్టుకుంటారు. పోనీ అది ఇంకోళ్ళకైనా వినిపిద్దాం, పోనీ మీరు వినండి అనో 10 మందికి ఇచ్చినా చాలా బాగుంటుంది, అది చేయలేరు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా నాకు ప్రస్తుతం ఉన్నటువంటి మూడుని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. చాలా విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మీరు చేయగలరా చేయలేదా అనేటటువంటి ఆలోచన నేను మానేశాను. మీకు అర్థమవుతోందా లేదా అనేటటువంటి ఆలోచన కూడా మానేశాను నేను. కానీ వింటున్నారు మీరు అంటే ఖచ్చితంగా ఏ సంస్కారం ఉన్నదో, ఏ అదృష్టం ఉన్నదో, ఆ అదృష్టాన్ని మీరు అనేక సార్లు వింటేనే ఉపయోగించుకోగలరు. ఎంచేతంటే ఇది చాలా గొప్ప గొప్ప సాధకులకే అర్థం కానటువంటి విషయాలు. ఏ సాధన లేనటువంటి వాళ్ళు వింటే ఏమర్థం అవుతాయి? కానీ రిపీట్ చేస్తే జపాన్ యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞములో యజ్ఞ విధానములో ప్రాణ విద్యలో రిపిటిషన్ చాలా ఇంపార్టెంట్. తత్ర స్థితో యత్న అభ్యాస, అభ్యాసమన్నా ప్రయత్నించటం అన్నా రిపిటిషనే. ప్రయత్నించటం అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవటం. అభ్యాసం అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవడం. అంచేత ఆ టైప్నే మళ్ళీ 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 మీరు రిపీట్ చేసుకోగలిగితే చాలా విషయాలు మీకు పొరపడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మనసులో పెట్టుకోండి. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని, ఉత్తరాగ్ని, ఆ పేర్లే మీకు చెప్తున్నాయి. రేచక, పూరక, అంతకుంభక, బాహ్య కుంభకాలలో ఏ ప్రాణ విద్యకి అది సంబంధించినటువంటి మాటలు. ఆహుతి కే లియే ఆజ్య తదా హవి ప్రయోగ్ మే లాయా జాతా తా. ఆహుతి ఆజ్యము, ఆహుతి ఏం చేస్తుంది? అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. అంచేత మీరు ఇక్కడ అగ్నిలో ఆహుతి వేస్తూ ఉంటే మీలో ప్రాణశక్తి ప్రజ్వలింపకపోతే కర్మకాండ మాత్రమే అయినది, మనకి ఏమీ అవగాహన రాలేదు. అవగాహన రాలేదని మానేస్తే ఎప్పటికీ రాదు. సబ్జెక్ట్ రాకపోతే పిల్లలకి ఏం చెప్తున్నాం మనం? ఎన్నిసార్లు చదివిస్తాం, బట్టి కొట్టిస్తాం, అది ఇక్కడ చేయాలని అనిపించటం లేదు. ఇంచేత మనకి ఈ విద్య కావాలి అని అనిపించటం లేదు. ముందు అది మీరు నేర్చుకోండి. కావాలి అనిపించేటటువంటి వ్యక్తుల సమూహం ఏర్పడితే ఇంకా వాళ్లే చేసుకుంటారు. ఎలా వస్తుంది కావాలని? నేను అనేక సార్లు అదే ఉదాహరణ ఇస్తాను. సిగరెట్ తాగాలని ఉండదు, మొదట స్నేహితులు బలవంతంగా తాగిస్తారు, తర్వాత సిగరెట్ లేకుండా జీవించలేనట్టే ఈ విద్య లేకుండా మీరు జీవించలేరు. తర్వాత తర్వాత ఏడిపిస్తూ పిల్లల్ని పంపించటమే పనికిరాని చదువులకి. అలాగే మిమ్మల్ని మీరు ఏడిపించుకోండి. కానీ మాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది మాస్టర్ అని నటించకండి. నిజంగా ఏడుపు వస్తే, నిజంగా నేను చెప్పింది మీకు హృదయాలను ఎక్కడైనా స్పృశిస్తే కదపండి, దాన్ని వినండి ముందు టేపులని, దాన్ని 10 మందికి ఆలోచింపజేయండి. అన్నిటికంటే ముఖ్యమేంటి, December 23 నుంచి 7 వరకు జరిగేటటువంటి యజ్ఞంలో మీరు పాల్గొనాలి. అక్కడ మీ శరీరాలు అక్కడ ఉండాలి. ఇంకోళ్ళని పంపించటం కాదు. మనకి అది నిజంగా అనిపిస్తే ఏదో ఇన్నాళ్ళు ముందు నుంచి ఎందుకు చెప్పేది అంటే అప్పుడు మీరు రెడీ అవుతారని. అవ్వాలి అంటే ఏం చేయాలి? సామూహికమైనటువంటి గాయత్రి మంత్రం చెప్పాలి, జరుగుతూ ఉండాలి. ఇంటింటికి మీరు చెప్పాలి. ప్రోగ్రామ్ ఉందా, ఆ ప్యాంప్లెట్ రెడీ చేయండి, తీసుకెళ్ళండి, ఎన్రోల్ చేయండి మనుషుల్ని. ఇదంతా కూడా మీలో ఉన్నటువంటి ప్రాణశక్తిని పెంపొందించి సామూహికమైనటువంటి ప్రాణశక్తి డెవలప్ అయ్యేటటువంటి విధానాలు. జర కర్మకాండను మనమేం మార్చలేము, టెక్నాలజీ మనమే మారుస్తాం. అంచేత ఆహుతికి లియే ఆద్య ఘృత్ తదా హవి ప్రయోగ్ మే లాయా జాతా థా. యజ్ఞశాల్ మే ఏక్ స్తంభ జిసే యూప్ కహతే హే గాడా జాతా థా. యజ్ఞము ఎక్కడ జరిగినా కూడా ఒక స్తంభము, అదే ఇప్పుడు బలిపీఠంలాగా. దాని తర్వాత ఏంటంటారు, జెండా పాత్రం ధ్వజస్తంభమే యజ్ఞశాలలో ఉండేది, అది యూపం ఉంటుంది దేవాలయాల్లో ఎక్కడ కూడా. ఇస్మి యజమాన్ పత్నికో బాంధా జాతాథ, యజ్ఞము చేయదలుచుకున్నటువంటి వ్యక్తులను ఆ యూపానికి కట్టేసేవాళ్ళు. దీక్షాగ్రహణ కన్నే వాళ్ళ యజమాన్కో వ్రతశీలి రహనా పడతాథ, ఇస్మే పశు బంధనమే హోతాథ. అంచేత దీక్ష తీసుకున్నటువంటి యజమానుడు ఆ యూపానికి కట్టివేసబడి పశుబంధ యజ్ఞాన్ని మొదలెట్టేవాడు. పశుబంధ యజ్ఞానికంటే ముందు వాడు ఏ యజ్ఞం చేసి ఉన్నాడు? పౌర్ణమి యజ్ఞాన్ని చేసి ఉన్నాడు. అంటే మన శరీరంలో ఎప్పుడు ప్రాణశక్తి ఇడా పింగళలో ఎదురెదురుగా ఉంటుందో, ఎప్పుడు ప్రాణశక్తి కలిసిపోతుందో తెలియాలి మనకి. దానికి ఆ బొమ్మ ఉపయోగపడుతుంది అని చెప్పాను నేను నీకు. యజ్ఞమే హోనే వాళ్ళే సభీ కర్మ ఆధ్యాత్మిక ఉన్నతికి చిత్రణకి లేహిత. ఈ కర్మకాండలన్నీ కూడా మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడేది. యజమానికి శ్రద్ధాహి వాస్తవమే బాహ్య యజ్ఞంకి పత్ని రూప్సేహే. భార్య లేకుండా యజ్ఞము చేయకూడదు అంటే ఉద్దేశం ఏంటి అంటే శ్రద్ధ లేకుండా యజ్ఞము చేయకూడదు అని. అంచేత యజమానుడు, యజమానుడి యొక్క భార్య సంకేతంగా ఏంటి అనమాట, వాడే వాడిలో ఉన్నటువంటి శ్రద్ధే వాడి భార్య. ఇసి ఆధారప శ్రద్ధకు మనుకి పత్ని కారూప్ దియాగయా. అంచేత మను యొక్క భార్య శ్రద్ధ అనేటటువంటి పేరు కూడా అందుకే ఇవ్వబడినది. పత్న్యుల్ న యజ్ఞ సంయోగే, పత్నికి బినా యజ్ఞ నహి. పాణినికి సూత్రకార్థ ఇట్నా హి హే శ్రద్ధకే బినా యజ్ఞ నహి. శ్రద్ధ లేకుండా యజ్ఞము చేయకూడదు అని చెప్పటానికి పాణిని ఆ సూత్రము చెప్తే చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాం మనం. రాముడు బంగారపు సీత లేకుండా యజ్ఞము చేయలేకపోయాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి అజ్ఞానపూరితమైనటువంటి చిత్రీకరణ కూడా జరిగిపోతుంది. అది పాటలు కూడా రాసిస్తారు దాని మీద. యజమానిక లక్ష్యహి యజ్ఞ స్తంభ యూప్ రూపమే ప్రకట్ కియా జాతాత. యజమాని ఆ యజ్ఞము చేస్తున్నటువంటి వాడు ఏ ఉద్దేశ్యం కొరకు ఆ యజ్ఞము చేస్తున్నాడో అదే ఆ యూప స్తంభము చెప్పేది. అంచేత దేవాలయాలలో ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభం ఏం చెప్పాలి, అసలు ఆ దేవాలయం ఎందుకు పెట్టాడో వాడు? సైన్స్ కాలేజీయా, మెడికల్ కాలేజీయా, ఇంజనీరింగ్ కాలేజీయా అని రాసుకోవటంలే. అలాగా దేవాలయాలలో ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభము చెప్పేది అసలు అది. అక్కడ నువ్వు ఏ విధమైనటువంటి దేవతాశక్తుల్ని ఉపాసించగలవో అని. యూప్సే యజమాన్ పత్నికో బాంధనే కా మత్లబ్ హే శ్రద్ధ లక్ష్యసే బందీ హోనీ చాయే. యజమానుడి భార్యను ఆ యూపస్తంభాన్ని కట్టడంలో అర్థం ఏంటి అంటే నీ యొక్క శ్రద్ధ నీ లక్ష్యం మీద ఉండాలి. తాకి శ్రద్ధ అవిచలిత రహస్యకే ఔర్ యజ్ఞ పూర్ణ శ్రద్ధాసే సంపన్నుహో. దానివల్ల లాభం ఏంటి అంటే పూర్తి ఆ యజ్ఞ కర్మకాండ శ్రద్ధతో కూడినటువంటి ప్రయత్నంతో సంబంధించబడి ఉండాలి. ఇని ఈ యజ్ఞముల ద్వారా మన శరీరము లోపల ఉన్నటువంటి ఆంతరిక పరిస్థితుల గురించి కూడా చిత్రీకరణ జరిగింది. అనేక కార్యం కా చిత్రణ ఏకీ రూపకమే ప్రకట్ కరదేనా యజ్ఞకి గంభీర్ ఏమం విషద ప్రణాళిక ద్యోతకే. ఒకే అనేక అనేక కర్మలను శరీరంలో జరిగేటటువంటి యాక్టివిటీస్ని ఒకే ఒక రూపకముతో అంటే ఒకే ఒక సంగీతంతో ప్రకటీకరించటమే యజ్ఞ విద్య యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. యూప్సే బంధీ హుయి యజమాన్ పత్నిక రహస్య హే ఇడా ఔర్ పింగళాకే విధివత్ హోమమే మేరు దండక ప్రతీక్ యూప్ రఖా జానా. ఓటేంటే మామూలు వ్యక్తులకు ఏం చెప్పారు, నీ శ్రద్ధ లక్ష్యంతో కలిపి ఉంచుకో, నువ్వు ఏది చేసినా కూడా నీ మనస్సుని లక్ష్యం వైపు నుంచి పోనివ్వకన్నాడు. సాధకుడికి ఏం చెప్పాడు, నీడా పింగళ స్వరాలను నీడా పింగళ శ్వాసులు ఎప్పుడు కూడా మేరుదండం మీదే తిరగాలి, దానికే కట్టివేసి ఉంచుకో, నువ్వు మేరుదండం నుంచి పక్కకి వెళ్లకు అంచేత ఒకే సంకేతము అనేకానేక రహస్యార్థాలను చెప్పగలిగేటటువంటి అద్భుతమైనటువంటి విద్య దేవ సంస్కృతి. అంటే ఏంటి, శరీరంలో ఉన్నటువంటి చేతనత్వాన్ని బ్రహ్మాండంలో ఉన్నటువంటి చేతనత్వాన్ని ఏకీకరణ ఎలా చేయగలము. యూప్సే బంధీ హుయి యజమాన్ పత్నిక రహస్య హే ఇడా ఔర్ పింగళాకే విధివత్ హోమమే మేరు దండక ప్రతీక్ యూప్ రఖా జానా. అంచేత దేవాలయాలలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి మనలో ఉన్నటువంటి వెన్నుపూసకి ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడికి మన శరీరంలో ఉన్నటువంటి శ్వాసకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకున్నట్టు కూడా ఈ కర్మకాండ యొక్క ఉద్దేశం. ఇసి మేరుదండమే సుషుమ్న నాడీకి నీచే వాళ్ళే భాగమే సాడే తీన్ ఫేరే లియే లిప్టి కుండలిని శక్తికి ప్రతీక్ यूप से बंधी यजमान पत्नी है। सुषुम्ना नाड़ी किंदना मूड़ चुटल चुट्क कुंडलिनी शक्ति योक्का उपयोगमे यजमानुड़ योक्का भार्या यूपस्तंभानिकि कट्टिवेयुट। अंचेत मन कुंडलिनी शक्ति शरीर में एक्कड उन्नदि अनि मूडो प्रतीक चेप्तुन्नारु। मूड़ चुट्ल चुट्टुकुन्नटुवंटि ఒక సిస్టమ్ మన శరీరంలో ఉంది, అది మేరుదండము చుట్టూ చుట్టుకుని ఉంటుంది. ఎక్కడ చుట్టుకుని ఉంది, ఎలా చుట్టుకుని ఉన్నది అన్నది గురుముఖతాన్ని నేర్చుకోమని చెప్పారు వాళ్ళు. ఎందుకు నేర్చుకోమని చెప్పారు అంటే డైరెక్ట్గా కనుక అది చెప్పేస్తే మిస్యూజ్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అక్కడ స్విచ్ ఉంది అని చెప్తే చాలా ప్రమాదం కదా, మెయిన్ స్విచ్ ఎక్కడుందో. అందుకే మనం టెలిఫోన్ వాటిని ఏం చేస్తూ ఉంటాం, లాక్ చేసేస్తూ ఉంటాం మిస్యూజ్ చేయకుండా. అలాగా ఆ మొత్తము యజ్ఞ ప్రక్రియలో దేవాలయాత్మకమైనటువంటి యజ్ఞ ప్రక్రియలో కొన్ని కర్మకాండలు లాక్ చేసేసారు వాళ్ళు. లాక్ చేశారు అంటే అర్థం ఏంటి, నీ అంతటి నీకు అవి ఎప్పటికీ బోధపడవు, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ ఓన్లీ ఎవరి ద్వారా, పుస్తకాలు చదివిన వాళ్ళ ద్వారా మాత్రం కాదు. పుస్తకాలు చదివిన వాళ్ళ ద్వారా వాడు ఇంకాస్త నేను కన్ఫ్యూజ్ చేస్తాడు, ప్రమాదం ఏం జరగదు ఇంచేతంటే దొందుకి దొందే కనుక. ఆచరించే ఆ ప్రభావాన్ని విప్పి చూపినటువంటి గురువు ఎక్కడైనా లభిస్తే వాడు మీకు విప్పి చెప్తాడు. అలాంటి గురువు మీకు లభించడు ఎక్కడ, కానీ మీకు ఆ విధమైనటువంటి ఆర్తి ఉంటే నేనే సశరీరముగా రాబోయే 200 సంవత్సరాల వరకు మీకు వచ్చి చెప్తాను అనేటటువంటి ఆశ్వాసం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి విని ఉన్నాం మనం. ఆయన శిష్యులు మాత్రం మనం కాదు, అనవసరంగా ఆయన శిష్యులు అని పేరు చెప్పుకుని ఆయన పేరుని మనము భ్రష్టు పెట్టించవద్దు. కానీ అంత వ్యక్తి మనకి తెలుసు, అలాంటి చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను గాయత్రి జయంతి నాడు, కానీ ఎవరికైనా ఈ రహస్యాలు అర్థం అవ్వాలి నిజంగా మీకు ఉంటే నేనే స్వయముగా వచ్చి మీకు ఈ రహస్యాలన్నీ చెప్తాను. అదే గురుదేవుల యొక్క నామావళిలో కుండలిని జాగరణ ప్రక్రియ పేజీ వెనకాతల నేను అచ్చుగుద్దించాను. అది గురువుగారి యొక్క ఆశ్వాసన మనకు అందరికీ అర్థం అవ్వాలని. యజ్ఞమే పశు బంధన్ ఔర్ వధ కా అర్థ పాశవిక్ వృత్తియోం పర్ నియంత్రణ్ ఔర్ ఉన్కా సమాపని సమజన జానా చాయే. అంచేత పశుబంధ యజ్ఞాలలో జరిగేటటువంటి పశువుల యొక్క వధ బాహ్య పశువుల యొక్క వధ మాత్రము కాదు, మన శరీరంలో ఉండేటటువంటి అనేక పాశవి ప్రవృత్తుల యొక్క హత్య. అజైర్ యష్టవ్యం ఆది వాక్యం కా వాస్తవిక అర్థ నా సమజనేసి యజ్ఞ కా సౌందర్య నష్టయోగ్య. మేకను నువ్వు చంపేయాలి అని ఎప్పుడైతే యజ్ఞ విధానంలో చెప్పబడి ఉందో దాన్ని అలాగే అర్థం చేసుకుని ఇంకొక అద్భుతమైనటువంటి మాట కూడా మనం మాట్లాడటం మొదలెట్టాం, వైదికీ హింస హింస అనుభవతి. యజ్ఞములో కనుక మనం హింస చేసేస్తే అది హింస కాదు అనేటటువంటి పరమమూర్ఖత్వంలో కూడా పడినటువంటి మహాపండితులు ఉన్నటువంటి దేశంలో ఉన్నాం మనం. అంచేత పండితుల జోలికి మనం వెళ్ళినా వాళ్ళ వినరు మనని వినరు, కానీ మనకి అర్థమైనదా, ఏంటి అర్థమైంది అక్కడ, ఎక్కడ ఎక్కడ పశువుల వధ గురించి యజ్ఞములో వస్తుందో ఖచ్చితముగా అది మన శరీర టైం అవుతే వెళ్ళిపోమ్మా, డోంట్ వేస్ట్ యువర్ టైం. అంచేత ఎక్కడ ఎక్కడవుతే అలాంటి పశువుల వధ 10 గంటల వరకు చెప్తాను మీద ఆగదు ఇది, ఎక్కడెక్కడైతే ఆ పశువుల వధ గురించి చెప్పబడి ఉన్నదో అక్కడ ఏ పశువు యొక్క వధ గురించి చెప్తున్నాం మనం, మన శరీరంలో ఉన్నటువంటి పశు ప్రవృత్తుల యొక్క వధ చెప్తున్నాం. మనుష్యం మే జో కామ వాసనాకి ప్రవృత్తి హే ఉస్కో సంయమాది ద్వారా నియంత్రిత కన్నా హి అజ్ అర్థాత్ కామ్ కా హనన్ హే. అజము అజమేధము అంటే అర్థం ఏంటంటే సంయమనము లేనటువంటి కామవాసన ఏదైతే ఉందో, ఇంద్రియాల లోలుపత ఏదైతే ఉన్నదో దానిని చంపేసి వేయటం, దానిని కంట్రోల్లో చేసుకోవటం, దాన్ని నియంత్రణ చేసుకోవటమే అజమేధము. ఇసి ప్రకార్ అవి హననసే తాత్పర్య భేడు మారనాని బల్కి సూర్య మార్గ కా భేదన్ కర్నా హే. అదేవిధంగా గొర్రెను మీరు బలి ఇవ్వండి, మన బైబిల్లో కూడా వస్తుంది ఇది, గొర్రెను మీకు బలి ఇవ్వండి అని చెప్పటం అనేక కర్మకాండల్లో అనేక మతాలలో కొన్ని జంతువుల్ని బలి ఇస్తారు. అది కూడా ఎలాగా, మిల్లిమిల్లిగా కోస్తారు. దాన్ని ఒకే వేటితో చంపేస్తే గొడవ వదిలిపోతుంది, చంపరు, మిల్లిమిల్లిగా కోస్తారు. ఆ కొయ్యటంలో అంతరార్థం ఏంటంటే, నాయన నువ్వు ఒక రోజులో నీ కోరికలను ఏమీ చేయలేవు, మిల్లిమిల్లిగా పట్టు వదిలించుకొని వాళ్ళు చెప్తే దాన్ని అవతల చంపేసి మన నాలెక్కి రుచి కోసము తిండి తినేటటువంటి దద్దమ్మలను ధార్మికులు అనేటటువంటి స్థితిలో ఉన్నాం. అది ఎదిరించి మనం చెప్పలేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటుంది అంతా కూడా. అంచేత ఈ అశ్వమేధ యజ్ఞాన్ని మానవులలో ఉన్నటువంటి ఈ భ్రష్టమైనటువంటి ఆలోచనల నుంచి దూరము చేసి ఎక్కడ ఏ విధమైనటువంటి పశువుని చంపమన్నా, ఏ ధర్మములో చంపమన్నా, మనలో ఉన్నటువంటి పాశవిక వృత్తుల్ని నెమ్మదిగా దూరము చేసుకోండి అని చెప్పమనే వాళ్ళ ఉద్దేశము తప్ప, మీ రుచి కొరకు ఆహారము కొరకు పశువుల్ని చంపమని మాత్రము కాదు అని చెప్పగలిగేటటువంటి దమ్ము మనకు ఉండాలి. అలాగే గొర్రెలను చంపటం అనేటటువంటి దాంట్లో అంతరార్థం ఏంటి అంటే, సూర్య మార్గమును భేదించు అని. సూర్య మార్గమును భేదించు అంటే దక్షిణాయనంలో సూర్యుడు ఉంటాడు, ఉత్తరాయణంలో సూర్యుడు ఉంటాడు. ఆ సూర్య మార్గాన్ని ఎలా భేదించాలి? భీష్ముడు తను ఉత్తరాయణ మార్గంలో ప్రవేశిస్తే తప్ప సూర్యుడు నేను నా ప్రాణాలను వదలను అని భీష్మించుకోవటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, ఇవంతా కూడా మీకు ఆ గొర్రె యొక్క బలి అనేటటువంటి సంకేతంలో కనిపిస్తుంది. శృతి వాక్యంకి అనుసార్ సూర్య ద్వారేణ తే విరజ ప్రయాంతి, మోక్షము యొక్క కామనను ఉన్నటువంటి వాళ్ళు సూర్య ద్వారము ద్వారా వెళుతారు అనేటటువంటి పేరు ఉన్నది. పరంతు జబ ఆధ్యాత్మ విద్యాసే శూన్య మనుష్యం కే ఆత్మ కర్మకాండ ఆయా తో అజవధ్ అవివధ్ ఆది కా శబ్దార్థ లేకర్ ఔర్ బక్రే ఔర్ భేడే మారీ జానే లగే. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మ విద్య యొక్క అవగాహన లేనటువంటి మనుష్యుల చేతిలో యజ్ఞ విద్య పడిందో, అప్పుడు మేకల్ని గొర్రెల్ని బలి ఇవ్వటమే యజ్ఞము అనేటటువంటి భ్రాంతి ఏర్పడింది. ఉపరోక్త దోనం ప్రాణియంకి అతిరిక్త యజ్ఞమే గౌ ఔర్ అశ్వకే వధి ప్రారంభోగే. మేక గొర్రెలే కాకుండా మెల్లిమెల్లిగా యజ్ఞములో ఆవుల్ని గుర్రాల్ని కూడా వధించటం ప్రారంభించారు. జబ్కి గౌ కా తాత్పర్య వాణి హే వాణి హి కామధేను హే ఇసీసే సంసార మే చిత్ కర్మ హో రహే హే. కానీ గౌ అంటే అర్థం ఏంటి అంటే వాణి, వాక్. వాక్ శక్తిని ఉపయోగించి ఉన్నటువంటి మానవ జాతి ఈనాడు ఈ స్థితికి వచ్చింది. ఇంచేత వాక్ శక్తే నీ కోరికల్ని తీరుస్తుంది. వేద్ మే కహా గయా హే వాచో మే విశ్వ భేషజం, నా వాక్కు ప్రపంచానికి ఔషధిగా పనిచేయాలి అని వేదముల యొక్క వాణి. అంటే వేదవాణి దేనికి పనికొస్తుంది? ప్రపంచం మొత్తానికి కూడా మందుగా పనికొస్తుంది. ఔషధి బననే కెలియే ఉసే కూట పీసా తపాయా భస్మకియా జాతా హే. ఏదైనా ఒక పదార్థాన్ని ఔషధంగా మార్చాలి అంటే దాని ముందు దంచుతాం, నూరుతాం, వేడి చేస్తాం, భస్మంగా మారుస్తాం. మళ్ళీ అక్కడ నాలుగు వచ్చాయి, దంచటం, నూరటం, తప్పింపజేయటం, భస్మముగా మార్చడం. ఇంతే కాకుండా ఇతనా హీ నహీ ఉస్మే అనేక రసం కా పుట్ దేనికి బాత్ భీ విఖ్యాతే. అంతేకాకుండా ఆ పదార్థాలను మందుగా మార్చడానికి అనేక రసముల యొక్క పుటము మనం కలుపుతూ ఉంటాం అక్కడ. జబ్ సంసార్కి మహౌషధి తయారు కర్నీ హో తప్ కిత్నీ బార్ రగడనా మారనా తపానా పడేగా. నీ వాక్ ప్రపంచానికి మందుగా మారాలి అంటే దాన్ని ఎన్నిసార్లు నువ్వు నూరాలి, ఎన్నిసార్లు దాన్ని దంచాలి, ఎన్నిసార్లు దాన్ని వేడిపజేయాలి, ఎన్నిసార్లు దాన్ని భస్మముగా మార్చుకోవాలో తెలియకుండా యజ్ఞములో వాడేటటువంటి మంత్రాల యొక్క ఉపయోగము ఆ విధంగా నిర్వీర్యం అయిపోయింది. వాణీపర్ కఠోర సంయం ఏవం ఉసే మృదు భాషీ బనానా గోమేధే. అంచేత వాక్కు మీద కఠోరమైనటువంటి సంయమము, మౌనంగా ఉండండి మొర్రో అంటే మౌనంగా ఉండలేనటువంటి ఆధ్యాత్మిక వీరులు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇది అంటే ఇదే కాదు, అన్ని ఆధ్యాత్మిక సంస్థలు అంతే. వాక్ మీద పరిపూర్ణమైనటువంటి సంయమం ఉండాలి అంటే ఇతరులు నేర్పించడానికి వీడు మౌనంగా ఉంటాడు, ఇక్కడ ఉండడు మౌనంగా, ఇంట్లో మౌనంగా ఉంటాడు. ఎంత దద్దమ్ములు ఉన్నారో కాలేజీలో మౌనంగా ఉండడు. ఆ కఠోర సంయమము. ఇంకోటి ఏంటి, మృదు భాష, అందంగా నెమ్మదిగా మాట్లాడటం, అదే గోమేధము. వాక్ యొక్క సంయమనము, మృదువుగా మాట్లాడటము, అన్నిటికంటే ముఖ్యము విశుద్ధి చక్రము మీద పరిపూర్ణమైనటువంటి ఆధిపత్యము. అంటే 16 సంయమములు, 16 స్వరాలు మీద ఆధిపత్యము, ఆ నుంచి అహా వరకు. యది సర్ధకు త్యాగక గోమేధిసే గో పశుక అవతికియా జాయతో స్వర్గ కామో యజేత కభీ చరితార్థన హోగా. ఈ అర్థాన్ని మానేసి గోమేధ యజ్ఞములో ఆవుని చంపటం మొదలెడితే స్వర్గ కామో యజేత, స్వర్గీయ వాతావరణం కావాలనుకునేటటువంటి వాడు ఈ యజ్ఞాన్ని చెయ్యి అంటే కుదరదు. వాక్ కరెక్ట్గా ఉంటే, మాటని సంయమంలో ఉంచుకోగలిగితే, మృదువుగా మధురంగా మాట్లాడగలిగితే అలాంటి వాళ్ళు ఎక్కడుంటాడో అక్కడే స్వర్గం. చేత స్వర్గకామో గోమేధ యజేత అంటే వాక్ యొక్క సంయమనము కావాలి తప్ప ఆవును మేము చంపుతామంటే అట్ట. కభీ జబ్కి జిహ్వామే మధుమత్తమాక్యా దాశ్ ఆదర్శపరిచెల్లేసే ఇసీ జీవన్మే స్వర్గకి ప్రాప్తి నిశ్చితే. కానీ యజ్ఞకర్మకాండ అంతా తెలియకుండా జిహ్వామే మధుమత్తమ, నా జిహ్వ మధుమయముగా తేనెవల అవ్వాలి అనేటటువంటి ఒక కోరికని మనం ఆ వేద మంత్రాలలో పట్టుకోగలిగితే నిజంగానే ఈ ప్రపంచము స్వర్గంగా మారిపోతుంది. ఇసీ ప్రకార్ రాష్ట్రకి ప్రజామేసే ఆసురి ప్రవృత్తి యొక్క నాశకర్ణాహి అశ్వమేధే. అదేవిధంగా గోమేధము అంటే వాక్ సంయమనం అని ఎలా చెప్పాము, రాష్ట్రంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆసురి ప్రవృత్తుల యొక్క నాశనమే అశ్వమేధము. సోమరస్క వివరణ బీ కుచ్ ఇస్ తరహ ఆలంకారికే. యజ్ఞములలో సోమరసము అనేటటువంటి మాట కూడా వస్తుంది. చాలామంది శ్రీశైలం అడవుల్లో సోమరసాన్ని వెతికినటువంటి వాళ్ళు నాకు తెలుసు, నాకు చూపించారు కూడా ఇదే సోమరసము అంటే. నాకు అర్థం కాలే ఏం చెప్పాలో. అంత అంతర్గతమైనటువంటి ప్రాణ మహావిద్య యజ్ఞ విద్య అని చెప్తూ ఉంటే భౌతిక